ಧ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಪಕಮಕರಾಂದಸ್ರುತಿಧಿರಿ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲ್ಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರವಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನಮಃ ಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರುಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕಲ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯ. ಶಿವಭಕ್ತ ವಿಜಯಂ ಅನೇ ಪೇರುತೋ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಾಲಲೋ ಅತ್ಯಂತ ಪ್ರಾಮುಖ್ಯಂ ಕಲಿಗಿನ ಶ್ರೀಶೈಲ ಕ್ಷೇತ್ರಂಲೋ ಮೂರು ರೋಜುಲ ಪ್ರವಚನಂಲೋ ಕುಡಿ ಕನ್ನು ಎಡವ ಕನ್ನು ಪೂರ್ತಯ್ಯೇವಾಡು ಮೂಡವ ಕನ್ನು ಕೂಡ ಪೂರ್ತವುತ್ತಾನೆ. ಶಿವುಡು ತ್ರಿನೇತ್ರುಡು, ಆಯನಕ್ಕೆ ಕುಡಿ ಕನ್ನು ಸೂರ್ಯ ಭಗವಾನುಡು, ಎಡವ ಕನ್ನು ಚಂದ್ರುಡು, ಮೂಡವ ಕನ್ನು ಅಗ್ನಿಹೋತ್ರಂ. ಈ ಮೂಡು ಕಳ್ಳಕ್ಕೆ ಚಿಹ್ನಂಗಾ ಇಕ್ಕಡ ಮೂರು ರೋಜುಲ ಪಾಟು ಶಿವುನಿ ಯೊಕ್ಕ ಭಕ್ತುಲ ಚರಿತ್ರ ಮನ ಚೆಪ್ಪುಕೊನ್ನಾಂ. ಶಿವಭಕ್ತುಲಲೋ ಅಗ್ರಗಣ್ಯುಡು ಅಂತೇ ಶಿವುನಿ ಯೊಕ್ಕ ಅವತಾರಮೈನ ಬಸವೇಶ್ವರುಡು. ಬಸವೇಶ್ವರುಡನೇ ಒಕ ಮಹಾನುಭಾವುಡೆ ಲೇಕಪೋತೆ ಇವಾಳ ಈ ಶೈವ ಧರ್ಮಂ ಎಂತಗಾ ಅಭಿವೃದ್ಧಿ ಚೆಂದೇದಿ ಕಾದು, ಪರಿಣಮಿಲ್ಲೇದಿ ಕಾದು. ಆ ಮಹಾತ್ಮಡು ನಂದೀಶ್ವರುಡು ಯೊಕ್ಕ ಅವತಾರಮು ಅನಿ ಶಿವಪುರಾಣಂ ಚೆಬುತುನ್ನದಿ. ವಾಲ್ಕುರಿಕಿ ಸ್ವಾಮನಾಥುಡು ಅಂದರೂ ಸುಸ್ಪಷ್ಟಂಗಾ ರಾಶಾಡು, ಭೂಲೋಕಂಲೋ ನಾಸ್ತಿಕವಾದಂ ಪೆಚ್ಚು ಪೆರಿಗಿಪೋತೂ ಉಂಟೇ ದಾನಿನಿ ಅದುಪುಲೋ ಪೆಟ್ಟಿ ಧರ್ಮಾನ್ನಿ ಸಂಸ್ಥಾಪನ ಚೇಯಟಂ ಕೋಸಂ ಶಿವುಡು ನಂದೀಶ್ವರುಣ್ಣಿ ಭೂಲೋಕಾನಿಕಿ ಪಂಪಾಡು. ನಂದೀಶ್ವರುಡು ಮಾತಾಡಿನಂತ ಮಧುರಂಗಾ ಎವರೂ ಮಾತಾಡಲ. ನಂದೀಶ್ವರುಡು ಏಂ ಮಾತಾಡಿನಾ ಶ್ರುತಿ ಸುಭಗಂಗಾ ಉಂಟುಂದಿ, ಅಂತೇ ಚೆವುಲಕು వినడానికి బాగుంటుంది. కొంతమంది మాట్లాడతారు కానీ మాట్లాడేది అవతలవాడికి అర్థం కాదు. కొందరు పాడతారు కానీ మాట్లాడలేరు. కానీ నందీశ్వరుడు ఏకకాలంలో పాట పాడగలడు, మాట మాట్లాడగలడు, మాట్లాడింది ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలడు. అటువంటి వాడు కనుక నందీశ్వరుణ్ణి భూలోకానికి పంపాడు. ఆ నందీశ్వరుడే బసవేశ్వరుడు అనే పేరుతో భూలోకంలో ప్రసిద్ధికెక్కి ఎంతోమంది శిష్యులు తయారు చేశాడు. ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క ధర్మం శివధర్మం, ఉన్నది ఒకటే కులం శివకులం అని చాటి చెప్పిన మహాత్ముడు ఆయన. వాళ్ళ నాన్నగారు వాళ్ళు చాలా కాలం కరణీయకం చేశారు. ఈయన శైవం స్వీకరించి ప్రపంచం అంతటికి శివుని గొప్పతనం చాటాడు. అదిగో ఆ సంప్రదాయంలోదే అక్క మహాదేవి అంటే. స్త్రీలు పురుషులనే తేడా లేకుండా అందరూ శివుణ్ణి ఆరాధించవచ్చు అని ప్రామాణికంగా నిరూపించిన వాడు బసవేశ్వరుడు. అసలు ఎందుకో తెలియదు కానండి, ఎక్కడి నుంచి పుట్టిందో కానీ ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదనే ఒక అపప్రత పుట్టింది. పురాణముల మీద పట్టు లేనివాడు ఎవడో చెప్పిన మాట అది. నిజంగా శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో ఏముందో తెలుసిన, కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ. స్వయంగా నందీశ్వరుణ్ణి ఒకప్పుడు ఋషులంతా భక్తితో శ్రద్ధతో ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, శివుణ్ణి పూజించవచ్చా పూజించకూడదా, ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు ఆడవాళ్ళని కొంతమంది అంటున్నారు, ఇందులో ఎంతవరకు నిజముంది అని సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే ఋషులు నందీశ్వరుణ్ణి అడిగారు. అప్పుడు నందీశ్వరుడు, ఎందుకయ్యా ఇన్ని మాటలు, స్త్రీణామపి ఆడువారికి కూడా, పైగా అక్కడ తాకుండా, అధికారోస్తి సర్వేషాం అందరికీ అధికారం ఉన్నది, ఎందులో అధికారం ఉంది, శివలింగార్చనే శివుడి యొక్క లింగమును ఇంటిలో పెట్టి అర్చన చేసుకోవడానికి తాకడానికి ప్రతి ప్రాణికి అవకాశం ఉంది అని నందీశ్వరుడు స్వయంగా చెప్పాడు. ఎందులో? విజ్ఞేశ్వర సంహితలో శివపురాణంలో చెప్పాడు. శివపురాణం 7 భాగాలుగా ఉంటుంది. మీరు శ్రీశైల ప్రభలు నేను సీరియల్గా రాస్తున్న శివపురాణం చదువుతున్న వాళ్ళకి ఎప్పటికైనా తెలుస్తుంది. ఇప్పుడు 2 భాగం పూర్తయి, 3 భాగంలో అడుగు పెట్టాం. మొత్తం 7 భాగములు శివపురాణం. అందులో మొదటి భాగం విద్యేశ్వర సంహిత, విద్య ఈశ్వర సంహిత. ఈ విద్యేశ్వర సంహితలో అసలు మనుషులు ఎలా పూజ చెయ్యాలి, ఏ పూజ వల్ల ఏ ఫలితం, ఎవరు పూజించవచ్చు, ఎవరు పూజించకూడదు అన్నీ చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికే ముద్రణ అయిపోయింది కనుక మీరు పాత కాపీలు అడిగి తీసుకుంటే అందులో శివ పూజ యొక్క విశేషాలు తెలుస్తాయి. అందులో మరి ముఖ్యంగా మేము శివ పూజకి పరికిరామేమోనని దూరంగా కూర్చున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత శివ పూజ చేయించిన వాళ్ళు శ్రీశైలములో ఒక ఆలయమును నిర్మించినంత పుణ్యం పొందుతారట. అందుకని ఇప్పుడు ఈవో గారు ఒక అద్భుతమైన స్కీమ్ పెట్టారు, అది మా స్వామి మల్లన్న. నేను ఆ కార్యక్రమాన్ని గురించి విని చూచి పులకించిపోయాను. పూర్వకాలంలో పల్లెటూళ్ళకి భగవంతుడిని తీసుకెళ్లేవారు, దానికే ఊరేగింపు అని పేరు. ఊరు ఏగింపు అంటే ఊరునకు తిప్పుట, ఊరంతా తిప్పుట. ఊరు ఎరిగింపు, ఊరునకు ఈ ఊళ్ళో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మీ దగ్గరకు వస్తున్నాడని తెలియజేయడానికి ఊరెరిగింపు అనేవారు. అది క్రమంగా ఊరేగింపు అయ్యింది. ఏదో వారానికో నెలకో ఒకసారి తిప్పేవారు. తద్వారా సామాన్యులైన భక్తులందరికీ పరమేశ్వర దర్శనం చేయించేవారు. ఆ పని చాలా గొప్ప పని. ఆ పనిని వాళ్ళు మళ్ళీ ఈ దేవస్థానం చేపట్టింది. మన మహాత్ములు రామారావు గారు ఆ కార్యక్రమాన్ని ఆద్యంత నిర్వహిస్తున్నారు. దానివల్ల వచ్చే లాభాలు ఏమిటో తెలిసిన, ఒక్కసారి ఒక సామాన్యుడు ఒక భక్తితోటి ఒక పత్రం శివుడి మీద పెడితే అది 1000 యజ్ఞములతో సమానమట. భక్తి అన్నిటికంటే గొప్పదని చాలాసార్లు చెప్పారు కదా, భక్తి కిం న కరోతి, భక్తి చెయ్యలేని పని అంటూ లేదు. అందుకే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి ఓ పద్యం రాశాడు. ఆ పద్యం ముందు ఒక రకంగా చదువుతాను, రెండోసారి చదువుతాను, దాన్ని బట్టి మహాస్వామి వల్ల ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు. ఉడుమూరు అనే ఒక పల్లెటూరు నుంచి కాళహస్తికి వచ్చాడు, శివుణ్ణి చూచాడు, ఆయన మీద ఒక పద్యం చదివాడు. ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసిం బెట్టెడు కొట్టనట్టడవి ఈ కల్జు విక్రీడలో ఏ యాసంగట్టితి వేటి గడ్డయులు నీవా కొన్నచో కూడు నీళ్లే సొట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా. ఓ లింగమా, నువ్వు ఇక్కడ నదీ తీరంలో సువర్ణముఖి నదీ తీరంలో ఇల్లు కట్టుకున్నావు, అంటే ఆయన ఆలయంలో ఉన్నాడుగా. ఆలయం ఇప్పుడున్న ఆలయం కాదు, అదొక విచిత్రమైన ఆలయం. గుడి ఉందా అంటే ఉంది, ఓ తాటాకు పాక. అందులో శివలింగం ఉంది. ఈ శివలింగం నదీ తీరంలో ఉంది. ఏటిగడ్డన భయంకరమైన కేకారణ్యంలో ఇల్లు ఎందుకు కట్టుకున్నావు, ఇక్కడ నివాసం ఉందామా అంటే మాలాంటి బోయవాళ్ళు కూడా చెంచు వాళ్ళు కూడా భయపడతారు. ఎందువల్ల? ఇక్కడ భయంకరమైన చెట్లున్నాయి, మరో పక్కన సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండాది, మహాభయంకర మృగాలున్నాయి, సింహాలు పులులు ఏనుగులు ఎలుగుబంట్లు ఇవన్నీ మీదకు దూకుతున్నాయి, పాములు తిరుగుతున్నాయి, జర్రులు తిరుగుతున్నాయి, తేళ్లు తిరుగుతున్నాయి, ఇన్ని క్రూర మృగాలు విషసర్పాల మధ్యలో ఏటిగట్టే ఇల్లు కట్టుకున్నావా? పోని ఇల్లు కట్టుకుంటే కట్టుకున్నావు, అది కూలిపోయే కొంప. ఆ కొంపలో ఉన్నవాడికి చలేస్తే ఎవడు రక్షిస్తాడు, జలుబు చేస్తే నీకు ఔషధాలు మందు ఎవరిస్తారు? పోని ఏదో జలుబు చేయకుండా నేను నువ్వు కాపాడుకుంటావు, కాసేపు అనుకుందావు నువ్వు బండాడివైతే, కానీ ఆకలిస్తే నీకు కూడు నీళ్ళు ఏ సొట్టంబులు తెచ్చి పెట్టేదారు. అన్నం ఎవరు పెడతారు, నీళ్ళు ఎవరిస్తారు? ఇదేం శ్రీశైల దేవస్థానం కదే, వేళకింత భోజనం పెట్టి అన్నదానం చేయడానికి ఎందుకు ఇక్కడ ఉన్నావు అన్నాడు ఆయన. ఈ పద్యంలో ఏముంది గొప్పతనం? మీరు చదివారు, ఏదో శివుణ్ణి ఆయన మొరపెట్టుకుని ఇక్కడ ఎందుకున్నావు, నీకు అన్నం ఎవరు పెడతారు, ఇది భయంకర అరణ్యం అన్నాడు కదండి అంటే, ఈ పద్యం మళ్ళీ చదివితే ఆ పద్యంలో ఉన్న చమత్కారం తెలుస్తుంది. ఓ సామి ఇటువంటి కొండ దరిలో ఒంటిన్ బులుల్ సింగముల్ గసింబిట్టడు కుట్రనట్టడని ఈ కల్దువ్వి క్రీరీడ ఏ యాసం గట్టిది వేటిగడ్డనిలు
నీవు ఆ కొండతో కూడు నీళ్ళు లేసు టంబులు తెచ్చిపెట్టేదరు, నీకు ఇందేటికి వెళ్ళేమా అన్నాడు ఆయన. అంటే పోయేవాడు చెంచువాడు మాట్లాడుకునే కుర్రో కుర్రు భాషలో మాట్లాడాడు ఆయన. దాన్ని పద్యం కింద పెట్టాడు ఆయన. పద్యం కింద చదివితే ఓ రకంగా ఉంటుంది, వ్యవహారంలో చదివితే ఓ రకంగా ఉంటుంది. మహాకవులు అంత అద్భుతంగా రాశారు. అప్పుడు శివుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? చూశారా, వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడు చెయ్యలేనంత సేవ, అనేక మంత్రతంత్రములు నేర్చుకున్నవాడు చెయ్యలేని సేవ, ఎవరూ చూపించలేని భక్తి, అడవిలో వేటాడుకునే ఒక సామాన్యుడైన కిరాతకుడు చూపించాడు. నాకు భక్తి అంటే చాలా ఇష్టం, అందుకే వాడు ఏం పెడితే తిన్నాను. ఈ రోజు నుంచి నా పూజకి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళని దగ్గరికి చేర్చండి, చేరువు చేయండి అన్నాడు శివుడు. ఎప్పుడో శివుడు బోయే వాళ్ళని, సామాన్యుల్ని, ఎక్కడ భక్తి అంటే ఎరగని వాళ్ళని, వాళ్ళని తీసుకొచ్చి నా దర్శనం చేయించండి, లేదా వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పిన మాటని ఎన్నాళ్ళకి రామారావు గారు మనకి రుజువు చేసి చూపిస్తున్నారు. అందుకే నేను సంతోషించాను. మీకు మీలో కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు, మా స్వామి మల్లన్న అని ఒక కార్యక్రమం ఉన్నది. అంటే ఏమిటనమాట, ఆదివారమో శనివారమో లేక ఎప్పుడైనా ఒక పర్వదినం నాడు ఇక్కడ నుంచి కొంతమంది సిబ్బంది పెడతారు, వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క గూడెములలోకి, ఈ కొండల్లో ఉన్న గిరిజనుల దగ్గరికి వెళ్ళి శివుణ్ణి చూపించి విభూతి మహిమ చెప్పి వారికి అన్నదానం చేయించి వారందరి చేత శివదీక్షలు చేయించి వారంతా శివభక్తులు తరించేటట్టుగా చేసే ఒక అపూర్వ కార్యక్రమం మా స్వామి మల్లన్న. నిజానికి మల్లన్న చెంచులకి అత్యంత ఆత్మీయుడైన దైవం. అమ్మవారు భ్రమరాంబికని వాళ్ళు ఆడబడుచుగా మల్లన్నని అన్నగారుగా భావిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం ఇవాళ మళ్ళీ జరుగుతున్నది. అది కాకుండా నిరంతరం అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు. అన్నదానం అంత మహాదానం మరొకటి లేదు అని ఎంతో పూర్వం ఇక్కడ ప్రవచనంలో చెప్పాను, కనుక మళ్ళీ కొత్తగా కథ చెప్పకర్లా. నాన్నదాన సమం పుణ్యం అని పరాశర సంహిత చెబుతున్నది. పరాశరుడు వ్యాసుని తండ్రి. ఆయన అన్ని దానాల్లోకి గొప్ప దానం అన్నదానము. నా అన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యము మరొక్కటి ఈ ప్రపంచంలో లేదు అన్నాడు ఆయన. అది కూడా ఇక్కడ రుజువు చేసి చూపిస్తున్నారు. మరో పక్కన గో సంరక్షణ, ఆ గోవుల దగ్గర నుంచి వచ్చిన మూత్రాన్ని మరగకాచి గో అర్కము అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నారు. ఆవు పేడతో తయారు చేసిన పిడుకలను కాల్చి భస్మం చేసి ఆ భస్మం ఒంటికి పూసుకుంటే సకల సంపదలు వస్తాయి. సంపదలు సులభంగా రావాలంటే అంతకంటే మంచి మార్గం లేదు. నేను ఈ మధ్యనే భారతీయ మహాతీర్థస్వామి వారి యొక్క కోరిక మీద మానవ కథ అనే ఒక కావ్యం రాసి ముద్రణ చేసి లోకానికి అందించాను. భారతీయ మహాతీర్థస్వామి వారికి ఆ కథ అంటే చాలా ఇష్టం. అందులో ఒక కథ ఉంది, అదేమిటి, పూర్వం ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఓ దంపతులు ఉన్నారు. వాళ్ళు కటిక దరిద్రులు, ఎన్ని ప్రయత్నములు చేసినా వాళ్ళకి సంపదలు రాలేదు. కొంతమంది ఎంత గెలుచుకున్నా ఒక రూపాయి రాదు ఆదాయం. అదేమిటో కొంతమంది ఇలా ప్రయత్నం మొదలు పెట్టగానే సంపద పొందుతారు. ఇంతలో ఎవరో వచ్చి నువ్వు శివార్చన చేస్తే నీకు సంపద వస్తుంది అని ఆ యజమానికి చెప్పారు. వాడు ఆ రోజు నుంచి ఊళ్ళో ఉన్నటువంటి శివాలయంలో అభిషేకాలు చేశాడు, బిల్వపత్రాలతో పూజించాడు, చేయవలసినవన్నీ చేశాడు. ఎన్ని గింజుకున్నా వాడికి మాట వరసకు కూడా సంపద రాలేదు, దారిద్ర్యం తొలగలేదు. దాంతో వాడికి ఒళ్ళు మండిపోయింది. అసలు నువ్వు ఉన్నావా లేదా అని శివుని తిట్టట. అందుకని దరిద్రుడికి ఇది మంచి చెడ్డ అనిపించదు. ఒక్కొక్కప్పుడు కష్టం ఎక్కువైపోయినప్పుడు చేసిన పూజలకి ఫలితం రాకపోతే దేవుడిని కూడా నిలదీస్తాడంటే భక్తుడు. ఎంతోమంది భక్తులు ఉన్నావా అసలు ఉన్నావా అని వాళ్ళ భక్త తుకారం లాంటి వాళ్ళు. భక్త రామదాస్ అయితే ఎవడబ్బా సొమ్ముని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. వీపు మీద నాలుగు కొరడా దెబ్బలు తగిలితే అప్పుడు దేవుడు కూడా గట్టిగా తిట్టగలుగుతాడంట మనం. అలాగే వీడు కూడా అప్పుడప్పుడు శివుణ్ణి నిందించాడు, అయినా భక్తి విడిచిపెట్టేవాడు కాదు. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఊళ్ళో ఒక పౌరాణికుడు అడుగుపెట్టాడు. ఆయన పరమశివ భక్తుడు, ఎప్పుడూ పురాణములు చెప్పడం తప్ప మరొకటి ఎరగనివాడు. పురాణం చెప్పే ముందు విభూతి పూసుకుని అప్పుడు పురాణం చెప్పేవాడు ఆయన. నుదుటి విభూతి లేకుండా పురాణములు చెప్పరాదు, శివదర్శనం చెయ్యరాదు అని నిన్నో మొన్నో మీకు చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు. అవునా, ఈయన విభూతి ధారణ చేసేవాడు, పురాణం చెప్పేవాడు. కొంతకాలం పురాణం చెప్పగా చెప్పగా వాడికి వాక్శుద్ధి వస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో పురాణ శ్రవణము కంటే గొప్ప ధర్మం లేదట. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో నృణం అని స్కాంద పురాణంలో వ్యాసుడు ఒక శ్లోకం రాశాడు. కృతయుగములో మానవుడు తరించడానికి యజ్ఞములు, దానములు, ధర్మములు, అభిషేకములు ఇన్ని చెయ్యవలసి వచ్చేది. ఇన్ని చేసినా కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో మనిషికి ముక్తి వస్తుందో లేదో తెలిసేది కాదు. కానీ కలియుగంలో ఇన్ని పనులు చేయక్కర్లేదట. పూర్వంలో అశ్వమేధయాగాలు చేయలేరు, అసంభవం అవి. కొన్ని కొన్ని కర్మలు ఈ కలియుగంలో చేయలేము. మరి కలియుగంలో మానవులు ఎలా తరిస్తారు? ఒక్క పని చేస్తే తరిస్తారట. కలవు ధర్మస్తు కేవలం అంటే కలియుగంలో ఒకే ఒక్క ధర్మం ఉన్నది. ఏమిటది? పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో నృణాం. నృణాం నరులకు పురాణ శ్రవణాత్తు పురాణము వినడము కంటే అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మం లేదు. ఒక గంటన్నరో, రెండు గంటలో ఇలాంటి చోట మీకోసం ఈ పురాణం ఏర్పాటు చేశారు. మీరు శ్రద్ధగా కూర్చుని వింటున్నారు. రెండు గంటలు ఇలా పురాణమును శ్రద్ధతో వింటే ఆ వ్యక్తి ఈ జన్మలో తరిస్తాడు. కాబట్టి కలియుగములో పురాణము వినడము కంటే మానవులు తరించటానికి మరొక ధర్మం లేదు, మరొక మంచి పని లేదట. అందుకే కలియుగం కోసం ప్రత్యేకంగా వ్యాసుడు మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మ స్కాంద పురాణములనే 18 పురాణములు ఇచ్చాడు మనకి. ఈ పురాణములలో ఒక్క పురాణమైన శ్రద్ధతో చదివినా, చెప్పినా, విన్నా వాడికి పునర్జన్మ ఉండదు కాక ఉండదు. అంత గొప్పవి పురాణములు. అందుకని ఈ పుణ్యాత్ముడు విభూతి పెట్టుకుని పురాణం చెప్పేవాడు. ఈ పురాణం వినడానికి వీలాగే పెద్దలు వచ్చారు. అది చలికాలం. చలికాలంలో ఆరుబయట కూర్చుని వినడం కొంచెం కష్టమే. ఏదో కృష్ణుడు లాంటి వాడో, శివుడు లాంటి వాడో తట్టుకుంటాడు, కానీ ఓ సామాన్యుడు తట్టుకుంటాడా? భాగవతంలో డిసెంబర్ నెలలో శ్రీకృష్ణుడు చలికాలంలో ఆనందంగా చెట్టెక్కాడని రాశారు. తన్నద్యం భక్కడ శీతవాత జనితానందంబుతో నెక్కి అంటాడు పోతన. అంటే అర్థం ఏమిటి? యమునా నది మీద నుంచి చల్లని నీటి తుంపర వస్తోంది. ఆ నీటి తుంపర చల్లగాలితో కలిసి కృష్ణుడి మీద పడింది. అసలే యమునా నది. అందులో ఉత్తర భారత్, అది హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, పైగా నీళ్లు మీద పడుతున్నాయి, చల్లగాలి తగులుతోంది. ఆ గాలికి ఆయన ఆనందం పొందేట. శీత వాత జనిత ఆనందం, చల్లని గాలి వల్ల ఆనందం పొంది చెట్టెక్కాడని రాశారు. నాయన నువ్వు మనిషివేనా అన్నాను నేను సరదాగా ఒకసారి. డిసెంబర్ నెలలో చలిగాలికి మీదకి ఒళ్ళంతా గజగజ ఒడుగుతూ ఉంటే కోట్లేసి కూర్చోవాలి జనమంతా, అటువంటిది అది ఆనందం పొందానంటావు? అవును, నువ్వు పరమాత్ముడివి కనుక అది నీకు ఆనందం కలిగింది అనిపించింది నాకు. ఇప్పుడు నాకేమనిపించిందో తెలుసా? మీరంతా కైలాసం నుంచి వచ్చిన ప్రమథగణాలు అయ్యి ఉంటారు, లేకపోతే ఈ డిసెంబర్లో ఇలా బయట కూర్చొని వెళ్ళలేరు. అంటే మీరు కూడా ఈ శీతవాత జనితానందం పొందగలుగుతున్నారన్నమాట. ఒక్క ఈశ్వరుడు మాత్రమే మంచుని భరించగలడు. మనలాంటి వాళ్ళ మంచుని భరిస్తే ఆ తర్వాత కొంచెం కొంచెం జలుబు మొదలై హచ్చి హచ్చిలోకి మారుతుంది. అయినా మీరు తట్టుకుంటున్నారు. ఇలా మొత్తం మీద శ్రద్ధతో పురాణం వింటే వాళ్ళు గ్యారంటీగా తరిస్తారని ఆయన పురాణం చెప్పాడు. భక్తులంతా ఎదురుగుండా కూర్చుని పురాణం విన్నారు. ఈయన మహాత్ముడు పురాణములు బాగా చెబుతున్నాడని ఆ ఊళ్ళో వాళ్ళంతా పులకించిపోయి మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని పిలిచారు. కానీ ఈయన అందరింటికి వెళ్ళేవాడు కదట. ఎవరి మీదైనా అభిమానం కలిగితే ఆ ఇంట్లో అడుగుపెట్టేవాడు. ఆయన ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోయేది. ఓహో, ఈ మహానుభావుడు ఇంట్లో అడుగు పెడితే ధనం వచ్చి పడుతుంది అని జనాలకు అర్థమైపోయింది. అందుకని అందరూ మా ఇంటికి రెండో మా ఇంటికి రెండో అనేవారట. అప్పుడు ఆయన, నాయనలారా మీకు పుణ్యం ఉంటుంది, నాకు తోస్తే వస్తాను, మీరు మాత్రం నన్ను బలాత్కారంగా రమ్మని పిలవద్దు అన్నాడు. ఈ దరిద్రుడన్నానే ఇందాక ధనం కోసం అర్చనలు చేస్తున్నవాడు. వాడు ఒకరోజున పురాణం మధ్యలో గురువుగారి పక్కనే కూర్చుని పురాణం అయిపోయాక అమాంతంగా కాళ్ళ మీద పడిపోయి, స్వామి నేను చాలా కాలం నుంచి దారిద్ర్యం అనుభవిస్తున్నాను, ఒక్కసారి మా ఇంట్లోకి అడుగు పెట్టండి, దారిద్ర్యం తొలగించమనను, కనీసం నేను జీవితంలో ఇంత ఆనందంగా బతికేటట్టు, అన్నం తినేటట్టు, గుట్ట కట్టుకునేటట్టు దీవించండి అన్నట. ఎందుకో ఈ పౌరాణికునికి అతన్ని చూడగానే జాలి కలిగింది. దానికి కారణం చెప్పలేము. ఒక్కొక్కడికి కాలం కలిసి వచ్చినప్పుడు వాళ్ళ మీద మనకి అభిమానం కలుగుతుంది. అలాగే ఈయనకి అభిమానం కలిగింది. సరే రేపు వస్తున్నాను అన్నాడు. ఆ రోజు సోమవారం అష్టమి. అష్టమి అంటే శివుడికి చాలా ఇష్టం. ఆయన అష్టమూర్తులు, అష్టమి స్వరూపుడు కూడా ఆయన. సోమవారం అష్టమి నాడు ఈ పౌరాణికుడు ఈ దరిద్రుడి ఇంట్లో అడుగు పెట్టాట. అలా అడుగు పెట్టాడో లేదో ఆ ఇంటిలో చెక్క 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 ఎక్కడ లేని పాత్రలు వచ్చి పడ్డాయి. గుండిగలు, వెండి కంచాలు, వెండి పళ్ళాలు, బంగారపు దీపపు గుందులు, గిన్నెలు, రకరకాల నగలు, ధాన్యాలు అన్నీ వచ్చిపోయి బిరబిరా వచ్చి పడ్డాయట. మాయాబజార్లతో టింగ్ 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 అని వచ్చేస్తాయి. అలా వచ్చేసాయి. దాంతో ఈ పౌరాణికుడి వెంట ఉన్న భక్తులు తెల్లబోయారు. ఈ దరిద్రుడు ఆశ్చర్యపోయాడు. స్వామి, మీరు అడుగు పెట్టడంతో ఈ సంపద అంతా ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇది భస్మ మహిమ భక్తి నుదుట ధరించి తిని నిన్ను కనుంగొని నా మది కంపముగుతునుడ. ఇది భస్మ మహిమ. నేను వచ్చేటప్పుడు ఒళ్ళంతా విభూతి పూసుకున్నాను. అది మామూలు విభూతి కాదు, ఆవు పేడని ఎండబెట్టి పిడకలు చేసి దానిని యజ్ఞకుండంలో వాడి ఆ కాలిన పిడకల మీద నుంచి వచ్చిన భస్మాన్ని నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఒళ్ళంతా పూసుకున్నాను. పూసుకున్న విభూతితో నీ ఇంటికి వచ్చాను. నీ ఇల్లు చూడగానే నాకు జాలి కలిగింది. ఇంత దరిద్రులు ఉంటారా అని ఒక్కసారి నా గుండె కంపించగా తల ఊపాను. తల ఊపగానే నా నుదుటి భస్మం వచ్చి నీ ఇంట్లో పడింది. దానితో ఇంత సంపద వచ్చింది. ఆవు పేడ వల్ల తయారైన విభూతిని శివపంచాక్షరీ మంత్రముతో ధరించడం వల్ల, ఆ విభూతి ఇంట్లో పడడం వల్ల సకల సంపదలు ప్రసాదిస్తుంది లక్ష్మి అన్నాడు. ఇది మానవ కథలో నేను భూతి మహిమ భస్మ మహిమ అనే రాసిన ఒక కథ. ఇది అంత కథ ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ దేవస్థానం వారు ఆవు పేడతో తయారు చేసిన పిడకలు కూడా సులభంగా మీకు అందిస్తున్నారు. నేను చెప్పే దాంట్లో అతిశయోక్తి ఉందనుకోకండి. మీరు ఆవు పేడని పిడకలు చెయ్యండి, దాన్ని కాల్చి భస్మం చెయ్యండి. ఆ భస్మమునకు మహాభస్మము అని పేరు. అది శివపురాణంలో ఉంటుంది. అది ధరించండి. ధరించి ఇల్లంతా తిరగండి. ఉట్టినే ధరించకండి, శివశివ అనుకోండి. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే, గురువులు మీకు పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశి ఉంచి ఉంటే పంచాక్షరీ మంత్రపూర్వకంగా భస్మం ధరించండి. ఆ భస్మం మీ ఇంట్లో రాలి పడినప్పుడల్లా మీకు రకరకాలైన సంపదలు వస్తాయి. సంపదలంటే కేవలం డబ్బు కాదు, వేళకింత తిండి లభించడం సంపద, కట్టుకోవడానికి మంచి గుడ్డలు లభించడం మంచి సంపద, నెత్తి మీద మంచి వెంట్రుకలు రావడం అది కూడా సంపద. దాంతోపాటుగా మంచి కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వీళ్ళందరూ రావడం గొప్ప సంపద. పిల్లలు ఇంట్లో పవిత్రంగా ఉండడం అది గొప్ప సంపద. పిల్లలు బాగుంటే మనం బాగుంటాం. ఇవాళ పిల్లలు ఎక్కడ తల్లిదండ్రులకు ఇంత ముద్ద పెడతారనే నమ్మకం లేదు. అమెరికాలో కొడుకుంటాడు, కోడలు ఆస్ట్రేలియాలో ఉంటుంది, వీడేమో అనాథాశ్రమంలో, దిక్కుమాలలో వృద్ధాశ్రమాల్లో ఉంటారు. చివరికి వీడు చచ్చిపోయేటప్పుడు వీడికి ఎవరు కొరివి పెడతారో తెలియదు. అలా కాకుండా తల్లిదండ్రులను భక్తితో సేవించేటటువంటి పిల్లలు దొరకడం గొప్ప సంపద. సప్త సంతానాలు అంటారు. సప్త సంతానాలు అంటే తెలుసుగా మీకు. అందులో చెరువు తవ్వించడం ఒక సంతానం, గుడి కట్టించడం రెండవ సంతానం, కన్న బిడ్డలు మూడవ సంతానం, ఒక కావ్యం అంకితం పుచ్చుకోవడం మరొక సంతానం. కాబట్టి ఇందులో మంచి బిడ్డలు లభించడం కూడా ఐశ్వర్యమే అని మనకి శివపురాణం చెబుతున్నది. కాబట్టి ఇటువంటి మహత్తర కార్యక్రమాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవాలయం వాళ్ళు కొన్ని పనులు చేస్తారండి, అందులో జరుగుతున్నాయి అని వాటిని మనం గ్రహించి వాటిని మనం పోషించాలి. అందులో ఉన్నటువంటి ఆ విభూతి లాంటి వాటిని స్వీకరించాలి. అప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటాం. ఇవన్నీ దేవాలయం చేపట్టినటువంటి మంచి ఒక అద్భుతమైన శాస్త్ర నిబద్ధమైన కార్యక్రమాలు. శాస్త్రాలలో చెప్పిన వాటిని ఇటువంటి దేవాలయాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే దానికి ఒక కారణం ఉన్నది. నేను మీకు ముందే చెప్పాను, భక్తి కలిగిన పరమేశ్వరుడి సేవయే నా కర్తవ్యం అనుకున్న కార్యనిర్వహణాధికారి గారు వచ్చినప్పుడు మాత్రమే ఈ పనులు సాధ్యమవుతాయి. లేకపోతే దేవుడు అంటే కమర్షియల్ కాదు, దేవుడి వల్ల మనం బాగుపడాలి. దేవుణ్ణి కేవలం సంపదలకు మాత్రం వినియోగించుకోవడం కాదు, ఇలాంటి మహత్తర కార్యక్రమాలకు వినియోగించాలి. అప్పుడప్పుడు మంచి పనులు చేసిన వాడిని పొగడకపోతే పాపంట. భారతంలో ఏం చెప్పాడు నారదుడు, ఎవరైనా సత్కార్యం చేస్తే ఆ సత్కార్యమును పొగడని వాడికి వచ్చే జన్మలో నాలుగు ఉండదు, మోగవాడై పుడతాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించాలి, ప్రశంసించకపోతే రాబోయే జన్మల్లో మోగవాడై పుడతాడు. మహాపాపముల వల్ల నీచ జన్మలు వస్తాయి. శివభక్తుల్లో గొప్ప భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఉపమన్యువు. అంత గొప్ప శివభక్తుడు మరొకడు లేడు. ఈ ఉపమన్యుడు, దధీచి వీళ్ళిద్దరూ దక్షయాగంలో దక్షుణ్ణి నిలదీశారు. శివుడు లేకుండా యజ్ఞం చేస్తావా దక్ష, నీకు శిక్ష వస్తుందని చెప్పారు వాళ్ళు. అందులో ఉపమన్యువు ఈ శ్రీశైల క్షేత్రానికి వచ్చాడు. శ్రీశైలంలో 6 సంవత్సరముల పాటు తపస్సు చేసిన మహాత్ముడు ఉపమన్యువు. అంత గొప్పవాడు మరొకడు ఉండడు. ఆయన ఎప్పుడూట కాశీకి వెళ్ళేవట, మళ్ళీ శ్రీశైలం వచ్చేవట, ఇంకే క్షేత్రానికి ఎక్కువ వెళ్ళేవాడు కాదు. కాశీకే తెలుసు మరి శైలం ఉన్నకు వచ్చు. కాశీకి వచ్చేవాడు, శ్రీశైలం వచ్చేవాడు, కాశీ వచ్చేవాడు, శ్రీశైలం వచ్చేవాడు, ఆయనకి ఈ రెండింటి ఎక్కువ బాగా ఇష్టం. ఒకసారి ఆయన వారణాసి క్షేత్రం నుంచి శ్రీశైలమునకు కాలినడకన రావడం మొదలుపెట్టాడు. శిఖర దర్శనానికి ముందున్నటువంటి ప్రాంతాలు ఇప్పటికంటే కూడా కేకారణ్యాలు, మహాభయంకరమైనటువంటి వృక్షములతో పాములతో ఉండేటటువంటి ఆ రోజుల్లో. మీకు పాత్ర గారు భాగవతంలో రాస్తాడు చూసారా, అది మరియును మాతులుంగ లవంగలుంగ చూతకేతకి భల్లాత కామ్రాతక సరళ పరస బదరి ఒకుడు వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధువు కథాల తప్పోల తమాల హింతాల రసాల సాల ప్రియాడు బిల్వామలక క్రభుక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశనాగ పుర్ణాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివారు కానేక విద్రుమలతా మహోద్యాన సుఖ పిక్క నికర సమంచిత చెంచూపట నిర్ధడిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంతకాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును సింహ శరభ శార్దూల గంధ గజ గమయ గండ భేరుండ ఝిల్లీ హరి శరభక కిటిమల్లాపుత కాక ఘోకమయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పు ఆ పర్వత అరణ్యంబునందు అంటాడు. ఓ 2 పేజీలు గద్యం రాశాడు పాత్ర గారు భాగవతంలో. అడవి అంటే ఇలా ఉంటుందని వర్ణించాడు ఆయన. ఇంతకీ ఎందుకు చప్పట్లు కొట్టారండి మీరు? ఆపేయమనే అర్థమయ్యా అర్థమవ్వక, ఏమర్థమైనా అర్థమైపోయినా ఎందుకు చప్పట్లు కొట్టారంటే అందులో ఏదో ఉంది అనిపించింది కాబట్టి. ఇంతకీ దీని అర్థం ఏమిటంటే పర్వతం మీద అడవి ఉన్నది, పర్వతారణ్యం అంటారు. ఇప్పుడు మీరు చూస్తారుగా కొండ, కొండల మీద అడవులు. ఈ పర్వతారణ్యం మీద ముందు చెట్లు వర్ణించారు. అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయట? మద్ది చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి, ద్రాక్ష తీగలు ఉన్నాయి, కమలాఫలాలు ఉన్నాయి, బత్తాయిలు ఉన్నాయి, రకరకాల వృక్షములు ఆకాశమంతెత్తు పెరిగి ఉన్నాయి. ఈ చెట్లు అల్లిబిల్లుకుని పోయి ఉన్నాయి. ఈ చెట్ల మీద నుంచి సూర్యకాంతి కిందకి దిగటం లేదట అసలు. అందుకే అడవిలో మాట వరసకు కూడా సూర్యరశ్మి పడదు. అందుకని అడవి అసూర్యం పశ్య, సూర్యుణ్ణి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇక్కడ ఇందులో కొన్నేమో బత్తాయిలు, కొన్ని కమలాలు, కొన్ని మామిడి పళ్ళు, కొన్ని ద్రాక్షలు ఉన్నాయి. ఈ పళ్ళు బాగా ముగ్గాయి, కానీ ఈ అడవిలోకి ఎవరు వెళ్ళలేరు కదా, కేకారణ్యం కదా, అడుగు పెట్టలేని ఈ అడవిలోకి ఎవరు అడుగు పెట్టరు కనుక ఆ పళ్ళు వాటంతటవే ముగ్గి కిందకి రాలిపోతున్నాయి. ఎంతలో చిలుకలు వచ్చాయి, చిలుకలు తమ ముక్కులతో ఆ పళ్ళు పొడిచాయి. పొడవగానే ముగ్గిన పళ్ళల్లోంచి రసం కిందకి కారిపోయింది. ఒకచోట మామిడి రసం, ఒకచోట బత్తాయి రసం, ఒకచోట ద్రాక్ష రసం, ఒక చోట కమలారసం, ఇలా రకరకాల పళ్ళ రసం కింద కారిపోయింది. ఈ రసము ఒక ప్రవాహం కింద, సెలయేరు కింద, పాతాళ గంగ దగ్గరికి చూడండి, నీరు ప్రవాహంగా వెళుతుంది. అలా ప్రవాహంగా రసం వెళ్ళిందిట. కొంత దూరం వెళ్ళాక ఈ రసాలన్నీ కలిసిపోయాయి. అందుకని రస ప్రవాహ బహుళము, అనేక రసములు మిక్చర్ అయి వెళ్ళిపోతుంది. ఫ్రూట్ జ్యూస్ యొక్క మిక్చర్ అన్నమాట. ఆ రసం తాగిన వాడికి జీవితంలో అనారోగ్యం వస్తుందో, అందుకే ఋషులు అక్కడ మకాం పెట్టి రహస్యంగా ఆ పళ్ళ రసం తాగి ఉపవాసం ఉండి తపస్సు చేస్తున్నారట. ఈ పళ్ళు రసం తాగితే ఉపవాసం ఉండక్కర్లేక అద్భుతమైన ఆరోగ్యం అన్నమాట. అందుకని వాళ్ళు అనారోగ్యం లేకుండా తపస్సు చేయగలిగారు. అక్కడ కొన్ని పాములు ఉన్నాయి, ఆ పాములు కాటు వేస్తే రాళ్ళు పగిలిపోతాయి. కానీ అలా రాళ్ళు పగిలిపోయిన చోట కూడా కొన్ని మూలికలు ఉన్నాయి. ఈ మూలికలు ఈ విషమునకు విరుగుడు వేస్తున్నాయట. అంటే ఓ పక్కన విషం, విషానికి కషాయంగా విరుగుడు కూడా ఉన్నది. మరో పక్కన సింహాలు, పులులు, ఇటువంటి క్రూర మృగాలు ఉన్నాయి. ఇటువంటి వాటితో ఆ అడవి చూడడానికి ఎలా ఉంది అంటే యమధర్మరాజు గారి కింకరులకు నిలయంలో ఉందిట. యముడి కింకరులు కూడా భయపడేలా ఉందన్నమాట అడవి. అక్కడికి అడుగు పెడితే యమలోకానికి పోతారని ఒక అర్థం, యమకింకరులకు కూడా భయం కలిగించి, ఒరే మీరు కూడా ఇక్కడికి వస్తే ఈ క్రూర మృగముల వల్ల మరణించి నరకానికి పోతారు అని హెచ్చరిస్తున్నట్టుగా ఉందట. అటువంటి భయంకర అరణ్యంలోకి మహానుభావుడు ఉపమన్యుడు అనే ఋషి వచ్చాడు. పరమ శివభక్తుడు ఆయన. ఇంతలో అక్కడ పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు ఓడలు బాగా దిగి ఉంది, గుబురుగా ఉన్నాయి కొమ్మలు, ఆకులు కూడా బాగా ఉన్నాయి. ఆ మర్రి చెట్టు 8 మైళ్ళు పొడుగు ఉంది ఏకంగా, అంత పెద్ద మర్రి చెట్టు అన్నమాట. ఆ మర్రి చెట్టు దగ్గరికి రాగానే మూలుగులు వినపడ్డాయి ఈయనకి. ఇదేమిట్రా ఇక్కడ ఎంతో పూర్వం ఎప్పుడు మూలుగులు వినపడలేదు, ఎవడన్నా చస్తున్నాడా లేక అరుస్తున్నాడా అని ఆ మర్రి చెట్టుకే చూశాడు ఆయన. ఆ మర్రి చెట్టు మీద 2 తాడి చెట్ల పొడుగునున్న ఒక భయంకర రాక్షసుడు కూర్చుని ఉన్నాడు. వాడు ఢామ్ అనే శబ్దంతో చెట్టు మీద నుంచి కిందకు దూకాడు. వాడు 2 తాడి చెట్లు ఎంత పొడుగుంటాయో అంత పొడుగు శరీరంతో ఉన్నాడు వాడు. వాడు కాబట్టే అంత పెద్ద మర్రి చెట్టులో పడుకోగలిగట, 8 మైళ్ళు ఉన్న మర్రి చెట్టులో అడ్డంగా పడుకుని ఉన్నాడనమాట. వాడి ఉపమన్యుడి దగ్గరికి దూకాడు. వాడి శరీరం ఎలా ఉంది? పెద్ద పొట్ట. ఆ పొట్ట నిండా వెంట్రుకలు. ఆ వెంట్రుకలు కూడా ఎలా ఉన్నాయి? ఎలుగు వంటి బొచ్చులో ఉంది ఆ వెంట్రుకలు. తలంత బోడిగుండు, చెవులు ఇంతంత దొప్ప చెవులు. ఆ చెవులకి ఎముకలు గుచ్చుకున్నాడు. మనం కుండలాలు ధరించినట్టుగా ఎముకలు చెవుల్లో గుచ్చుకున్నాడు. మెడలో కపాల మాల, చచ్చిపోయిన మనుషుల యొక్క పుర్రెలు దండగా వేసుకున్నాడు వాడు. వాడు మనకు వల్ల నెక్లెస్లు వేసుకోడు, వాడు రెక్లెస్ మనిషి, అందుకని వాడి నెక్లెస్ అలా కపాల మాల. చేతులకు కూడా ఎముకల దండలు వేసుకున్నాడు. వాడి కోరలు పెద్ద పెద్ద కోరలు, ఒక్కొక్క కోర నోట్లో ఉన్న దంతం నాగళ్ళల్లో ఉన్నాయట. పొలం దున్నడానికి పూర్వం నాగళ్ళని వాడేవారులేండి, ఇప్పుడు నాగళ్ళు కూడా పోయి మిషన్లు వచ్చేసాయి. అన్నిటికీ మిషన్లే. కొద్ది రోజులు పోయాక నోట్లోకి ఒక మిషన్ నొక్కుతాడు, అది వచ్చి లిక్విడ్ పోసేస్తుంది, ఆ తర్వాత తిన్నావా అంటుంది. ఎక్సర్సైజ్ కూడా పొట్ట మీద బెల్ట్ పెట్టాడు వాడు. పూర్వం చక్కగా వ్యాయామం చేయడానికి నడిచేవాళ్ళం, ఆ ఆసనాలు వేసేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్యలో బెల్ట్ పొట్ట మీద పెడతాడు, ఆ బెల్ట్ ఘర్ర అని పిండి మిల్లు దగ్గర బెల్ట్ తిరిగినట్టు తిరుగుతుంది, వీడు పొట్ట కదిలిపోతుంది. ఆ తర్వాత బతుకుంటే వాడికి పొట్ట మిగులుతుంది, లేదా వీడు పైకి వెళ్ళిపోతాడు. ఏమిటో పిచ్చి పిచ్చి వస్తుంది అనుకోండి, కానీ ఆ రోజుల్లో మంచి అద్భుతమైనటువంటి వ్యాయామం చేసినటువంటి వాళ్ళకి వ్యవసాయం చాలా ముఖ్యమైనది. ఆ వ్యవసాయానికి నాగళ్ళు వాడేవారు. ఆ నాగలి చాలుల్లో ఉన్నాయట. దారుణ లాంగోల దండ దంతంబులు, పెద్ద నాగలి యొక్క అంచుల్లో ఉన్నాయి దంతములు. ముక్కు కొండగుహలో ఉంది. వాడి ముక్కులో దూరి ఓ 10 మంది హాయిగా పడుకోవచ్చు. మీకు ఎవరికైనా అకామిడేషన్ లేకపోతే శనాదివారాలు జనం బాగా వస్తారు కదా, వాడిని పిలిచి కాసేపు రాత్రిపూట చలి లేకుండా పడుకుందాం అంటే వాడు నా ముక్కులో పడుకుంటే గ్యారంటీగా 10 మంది చాపలు వేసుకు పడుకోవచ్చట. అంత పెద్ద పెద్ద కొండగుహలు లాంటి ముక్కులు, భయంకరాకారంతో ఉన్నాడు వాడు. ఆ భయంకర రాక్షసుడిని చూసి ఇంకోడు ఎవడన్నా అయితే గుండెకి చచ్చిపోతాడు. ఉపమన్యుడు శివభక్తుడు, శివభక్తులకి రాక్షసులంటే భయం ఏముంది? అందుకని నిశ్చింతగా నమశివాయ అని రుద్రసూక్తం చదువుకోవడం మొదలుపెట్టాడు. వాడు మింగేస్తా నవ్విలేస్తా అన్నట్ట. ఒరే నన్ను మింగితే నీకేం కడుపు నిండుతుందిరా, ఇంతకీ అసలు నువ్వెవడివి, ఇక్కడ ఎందుకు మకాం పెట్టావు, నీకు ఈ రాక్షస రూపం ఎలా వచ్చింది, రోజు ఎంతమందిని చంపి తింటున్నావు అని అడిగాడు ఉపమన్యుడు. వాడికి పాప నోట్లోంచి మాట సరిగ్గా రావట్లేదట. తీ తెగ తినేసి మాంసం నోరంత ముద్దయిపోయింది, అందుకని వాడి మాట స్పష్టంగా లేదు. అయినా వాడు క్రూరంగా సంహారం కరోమి, సంహారం చేస్తానన్నట్ట. బహుశా వీడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. వీడెవడో పరమ పాపాత్ముడు, ఏ కారణం చేతనో వీడికి బ్రహ్మరాక్షస శరీరం వచ్చిందని గ్రహించి వెంటనే ఉపమన్యుడు తన కమండలంలో ఉన్న 8 నీళ్లు మంత్రించి వాడి మీద చల్లాడు. నమశివాయ అంటూ నీళ్లు చల్లాడు. ఆ నీళ్లు చల్లగానే వాడికి ఇప్పుడు స్పష్టంగా మానవ భాష వచ్చిందిట. శివపంచాక్షరి మంత్రమును భక్తి శ్రద్ధలతో జపించి కాసిన నీళ్లు చేతిలోకి తీసుకుని సరిగ్గా మాట్లాడని వాడి మీద పోస్తే వాడు స్పష్టంగా మాట్లాడతాడు. పంచాక్షరి మంత్రమునకు అంత శక్తి ఉన్నది. అందుకే నిరంతరం పూర్వకాలంలో భక్తులు ఎక్కడికి వెళ్ళినా పంచాక్షరి జపం చేస్తూనే ఉండేవారు. నమశివాయ నమశివాయ అంటూనే ఉండేవారు. కలియుగం ఉండడం వల్ల పట్టించుకోవడం లేదు, కానీ పంచాక్షరి మంత్రమునకు చాలా శక్తి ఉన్నది. పంచమహాపాతకాలు తొలగించే శక్తి పంచాక్షరికి ఉన్నది. ఇప్పుడు వాడికి మాట వచ్చి అసలు విషయం తన పూర్వజన్మ రహస్యం గ్రహించి ఏడుస్తూ ఉపమన్యుడి కాళ్ళ మీద పడ్డాడు. మహాత్మా నన్ను రక్షించు, నీవు చల్లిన నీళ్ల వల్ల నాకు మాట్లాడటం వచ్చింది, నా పూర్వజన్మ రహస్యం తెలిసింది, నేను పూర్వజన్మలో ఓ బాగా చదువుకున్న వీరశర్మ అని పిలువబడే ఒక పండితుణ్ణి, నేను వీరుడు అని పిలువబడేవాడిని, బాగా చదువుకున్నాను, 4 వేదాల్లోనూ పండితుణ్ణి, దురదృష్టవశాత్తు వేదములు చదివాను కానీ సంపూర్ణమైన భక్తి మాత్రం భగవంతుడి మీద ఉండేది కాదు, చదువుకున్న వేదములు సంపాదనకి మాత్రమే వినియోగించాను, ఎవరైనా నా దగ్గరకు వస్తే డబ్బు లేకుండా వాడికి పాఠం చెప్పేవాడిని కాదు. పూర్వకాలంలో ఋషులు ఎవరి దగ్గర డబ్బు పుచ్చుకునేవారు కదా, పాఠం చెప్పేవారు, వాళ్ళు ఇస్తే పుచ్చుకునేవారు, తమంతా తాము ఇస్తే పుచ్చుకునేవారు, చాలా తక్కువ మంది మాత్రమే డబ్బు వసూలు చేసేవారు. ఆ కాలం ఆ విధానం వేరు, చాలా విచిత్రమైన కాలం అది. నేను మాత్రం తప్ప పుట్టాను మా వంశంలో, మా నాన్న మా సోదరులు ఉచితంగా ఇతరులకు విద్య చెప్పేవారు, అన్నం పెట్టేవారు, వాళ్ళని పైకి తీసుకొచ్చేవారు, నా దురదృష్టవశాత్తు నేను డబ్బు మనిషిని అయిపోయాను, ధన సంపాదన కోసం గురుకులం పెట్టాను, డబ్బు వసూలు చేయకుండా ఎవరికి పాఠం చెప్పేవాడిని కాదు, ఎక్కువ డొనేషన్లు పుచ్చుకుని పాఠం చెప్పిన పాపాత్ములు రాబోయే జన్మల్లో బ్రహ్మరాక్షసులై పుడతారు అని గరుడ పురాణం చెబుతోంది. నేను చెప్పట్లేదు సుమా, అందుకని కొన్ని కార్పొరేట్ కాలేజీలు పెట్టిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడితే మంచిది, లేదంటే ఏ అడవిలోనో నెక్స్ట్ బ్రహ్మరాక్షసులు వాళ్ళే. వాళ్ళని రక్షించడానికి ఉపమన్యుడు లాంటి వాడు అంత తేలిగ్గా రారు. అందువల్ల ఫీజులు వసూలు చేయండి, ఎంత వసూలు చేయాలో అంతే వసూలు చేయాలి, ఒక స్థాయి దాటి ఎక్కువ డబ్బు పుచ్చుకుంటే దానివల్ల ఎప్పుడూ ప్రమాదమే. నేను ఆ విధంగా ధనం మీద వ్యామోహంతో పడ్డాను. ఇలా ఉండగా నాకు పెళ్ళయింది. నాకు డబ్బు పిచ్చ వల్ల క్రోధం ఎక్కువ ఉండేది, కోపం ఎక్కువ ఉండేది, కోపం మహాపాపం. కట్నం కోసం మామగారిని పట్టి పీడించేట, అత్తగారిని తిట్టేవాడు. ఇలా ఉండగా కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయ్యింది. ఒకరోజున ఎందుకో వీడి కోపం వచ్చింది, భార్యని అమాంతంగా ఒక్క తోపు తోశాడు. పాప ఆవిడ అప్పటికి 6 గర్భవతి, చంపాలని తొయ్యలేదు, కోపంతో భార్యను ఎందుకో తోశాడు, తొయ్యగానే ఆవిడ వెనక్కి పడిపోయింది, పడి చచ్చిపోయింది వెంటనే. ఈ దృష్టిలో పెట్టుకుని ఇక మీదటినైనా ఎప్పుడైనా కోపం వస్తే భార్యను తోసేయకండి, పొరపాటు చచ్చిపోతే ఆ మహాపాపం 2 అనుభవించాలి. గవర్నమెంట్ వారు ఎలాగో పట్టుకుంటారు, పోలీసు వాడు జైల్లో వేస్తారు, యావజ్జీవ కారాగార శిక్షమో ఉరిశిక్షమో పడుతుంది, అది వేరే విషయం. రాబోయే జన్మల్లో నీచ జన్మలు ఎత్తాలి. అందువల్ల ఎంత కోపం వచ్చినా ఔచిత్యం పాటించాలి. తొందరపడి పెళ్ళాన్నలా తోస్తే చచ్చిపోతే ఏమైపోతుందండి. ఆ మధ్యన ఒక దుర్మార్గుడు ఆపరేషన్ అయిన భార్యను తోసేసేట, ఆ అమ్మాయి నడుము విరిగిపోయిందట. వాళ్ళు నాకు చెప్పుకుని ఏడ్చారు, బయటకు చెప్పుకోలేరు, ఇంట్లో దాచుకోలేరు. ఇవి మహాపాపాలండి. ఎన్ని పూజలు చేస్తే లాభం ఏమిటి, ఎన్ని తపస్సులు చేస్తే మాత్రం ఏంటి. వీడు తొందరపడి భార్యను ఒక్క తోపు తొయ్యగా చచ్చిపోయింది గర్భవతి. స్త్రీ హత్య, కడుపులో ఉన్న భ్రూణమును పిండమును చంపిన పాపం, ఇన్ని పాపములు వీడిని చట్టుకున్నాయి. స్త్రీ హత్యే మహాపాపం అంటే భ్రూణహత్య మరీ పాపం కదా, కడుపులో ఉన్న శిశువు చచ్చిపోయాడు ఏకకాలంలో, ఈ 2 పాపములు వీడిని పట్టుకున్నాయి. దాంతో వాడికి మతి భ్రమించినట్టు అయ్యింది, శిష్యుల్ని తిట్టేశాడు. కొన్ని పాపాలు చేస్తే బుర్ర సక్రమంగా పనిచేయదు, అందుకే వాడికి ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదు. ఎంతలో వాళ్ళ గురువు గారు అక్కడికి అడుగు పెట్టారు. ఒరే, నువ్వు చేసిన పాపాల గురించి విన్నాను, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోరా అన్నట్ట. అప్పుడైనా గురువు మాట వినాలి కదా. గురువుని తిట్టి ఒక్క తోపు తోసి గురువు గారిని కూడా వెళ్ళిపోయాడు. గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గరుడ పురాణంలో 3 శ్లోకం ఇది. గరుడ పురాణంలో ఎవరెవరు రాక్షసులై పుడతారో చెప్పారు. గురుం హుంకృత్య, ఎవరైనా గురువుగారి మీద హుంకరిస్తే నువ్వెంత నీ బతికెంత అని గురువుగారి మీద ఒంటికాలి మీద నేను లేచి నిలబడ్డాడా, గురువుగారిని ధిక్కరించాడా, గురువుగారిని తిట్టాడా, వాడు రాక్షసుడే పుడతాడు. 2 తుంకృత్య అంటే తక్కువ చేసి మాట్లాడడం. కొంతమందికి కొంచెం పైకి వచ్చాక నేనే గురువుగారి కంటే గొప్పవాడిని అహంకారం వస్తుందండో. గురువుగారు పాఠం చెప్పడం వల్లే కదా వీడు పైకి వచ్చాడు. వీడు అదృష్టం బాగుండి ఇంకొంచెం ప్రతిభావంతుడు అయితే అయి ఉండొచ్చు. గురువుగారి కంటే వీడు గొప్ప పండితుడు అవ్వచ్చు. కాళిదాసు కంటే కాళిదాసు గురువుగారు తక్కువవాడు అయి ఉండొచ్చు. తెనాలి రామకృష్ణుడి కంటే రామకృష్ణుడి గురువు కొంచెం తక్కువవాడు అయి ఉండొచ్చు కాక. అంత మాత్రం చేత గురువు గురువే, ఆయన ఎక్కడికి వెళ్ళడు. అసలు గురువు అంటూ అక్షరం చెప్పబట్టే ఇవాళ మనం గొప్పవాళ్ళం అయ్యాం. అందుకే అందరికంటే గొప్పవాడు గురువు. నేను అవధానంలో ఒకప్పుడు పద్యం చెప్పాను, గురువును గోవిందుడు మా ఇరువురిలో ఎవనినాశ్రయించదవననే గురు చరణంబుల వ్రాలుదు గురుతర గురు కరతల గతుడుకాడే గోవిందుండు. గురువు గోవిందుడు ఇద్దరు ఎదురుగుండా నిలబడి మొట్టమొదటగా మా ఇద్దరిలో ఎవరికి దండం పెడతావు అని అడిగితే నేను గురువుగారి కాళ్ళకే నమస్కరిస్తాను. ఎందుకంటే గురువుగారి చేతులు ఉంటాడు గోవిందుడు. అసలు గోవిందుడు అనే శబ్దం నేర్పినవాడు గురువు. ఇవాళ మనం నమశివాయ అనే ఒక ప్రత్యక్షని జపం చేస్తున్నామంటే, అర్చనలు నేర్చుకుంటున్నామంటే, వేదములు భవిష్యత్తులో తరాల వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామంటే, అర్చనలు చేస్తున్నామంటే మన గురువులు పరంపరగా మనకు అందించారు కనుక, అవునా? కాబట్టి గురువుల యొక్క రుణం తీర్చుకోలేము. ఎంత గొప్పవాళ్ళమైనా ఎప్పుడూ గురువుని మాత్రం పొరపాటున కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. కాబట్టి గురువు మీద ఎగిరి గంతులేయకూడదు, తక్కువ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఉల్లంఘ్యాజ్ఞాం గురువరపి, గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. అలా ఉల్లంఘిస్తే అరణ్యే నిర్జలేదేశే మంచినీళ్లు దొరకని కేకారణ్యములో, అది అడివట, అక్కడ మంచినీళ్ళు కూడా దొరకవట, అటువంటి అడవిలో బ్రహ్మరక్షో భవిష్యతి, బ్రహ్మరాక్షసుడే పుడతాడు. కాబట్టి ఎప్పుడు గురునింద చేయకూడదు. నా దురదృష్టం, ధన వ్యామోహంలో పడ్డాను, కట్టుకున్న భార్యని తోసి చంపేశాను, దానివల్ల శిశుహత్య జరిగింది. అది సరిపోక ప్రాయశ్చిత్తం చేయిస్తానన్న గురువుగారిని ధిక్కరించి తోశాను. ఇన్ని మహాపాపములు నన్ను పట్టుకున్నాయి, దాంతో నేను అకాల మరణం పొందాను. నాకు నిజమునకు 12,000 సంవత్సరాల ఆయు ఉన్నది, కానీ 60 ఏళ్ళకి చచ్చిపోయాను. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మనిషికి ఆయు ఎంత ఉన్నా చేసిన పాపాల వల్ల తొందరగా చచ్చిపోతాడు. కొంతమందిని చూశారు కదా, హఠాత్తుగా గుండె ఆగిపోయి చచ్చిపోతున్నారు, లేదా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడు, లేదా యాక్సిడెంట్లో చస్తాడు, లేదా యుద్ధంలో చస్తాడు, ఏదో రకంగా చస్తున్నాడు. ఎందుకు ఈ అకాల మరణములు వస్తున్నాయి? వాళ్ళు చేసిన పాపముల వల్ల ఆయువు క్షీణిస్తోంది. దుర్యోధనుడికి 128 ఏళ్ళు ఆయువు, జాతకం ప్రకారం దుర్యోధనుడి ఆయువు 128 ఇయర్స్. చూడండి, కావాలంటే గర్గ సంహితలో, భారతంలో, భాగవతంలో. కానీ వాడు 60వ ఏట చచ్చిపోయాడు. సరిగ్గా 60 ఏళ్ళు వాడికి షష్ఠి పూర్తి అయ్యింది, వాడికి పుష్టి పూర్తి కూడా అయిపోయింది, మొదనష్టి పూర్తి అయ్యింది వరకు. వాడి తొడలు విరిగి చచ్చాడు. ఎందుకు చచ్చాడో తెలిసిన, పోతన గారి భాగవతం ప్రథమ స్కంధం చదవండి, కనీసం తెలుగైనా చదవండి, సంస్కృతం చదవకపోయినా. పాంచాలి కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులం చెంచద్గరువుల ధార్త రాష్ట్రుల అనించం పిల్చి గోవిందుడి పిల్చన్ రాజ్యము ధర్మసూనునకు కల్పిల్చన్ మహాఖ్యాతి చేయిల్చన్ మూడు తురంగ మేధములు దేవేంద్ర ప్రభావంబునను. ద్రౌపదీదేవి జుట్టు ముడి పుచ్చుకుని సభలోకి ఈడ్పించాడు దుర్యోధనుడు. దాంతో దుర్యోధనుడికి, వాడిని సపోర్టు చేసిన వాడి సోదరులకి ఆయు అప్పుడే క్షీణించిపోయిందిట. అందుకే ఈ పద్యంలో పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులు అన్నారు. ద్రౌపదీదేవి జుట్టు ముడి పట్టుకుని ఈడ్పించి విప్పిన కారణము చేత మహాపాపం వల్ల ఆయువు తొలగింది. 68 ఏళ్ళ ఆయువు పోయింది, 60 ఏళ్ళకి చచ్చిపోయారు వాళ్ళు. లేకపోతే ఇంకా చాలా కాలం బతికేవారు. కృష్ణుడు స్వయంగా చెప్పాడు, నేను దుర్యోధనుడి చావుకి మూలకారకుణ్ణి కాదు, వాడు ద్రౌపది జోలికెళ్ళాడు, ఆ పాపం వల్ల వాడు చచ్చాడు, నేను నిమిత్త మాత్రుణ్ణి అని సుస్పష్టంగా భాగవతంలో చెప్పాడు. గాంధారితో స్త్రీ పర్వంలో కూడా చెప్పాడు. మనం కూడా ఎలాగో తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేస్తున్నాం. అంటే మీలాంటి పుణ్యాత్ములు చేసి ఉండరులేండి. అలా చేసేవాళ్ళు ఇక్కడ కుర్చీల్లో కూర్చుని పురాణం వినరు, వాళ్ళ దారిన వాళ్ళు ప్రసాదం తిని పారిపోతారు.